We continue our study today on all that Jesus taught.
యేసు బోధించినదంతయు అనే అంశం మీద మన అధ్యయనం ఈ రోజు కొనసాగిద్దాం.
We been looking at the commands of Jesus which he told us to teach every disciple in every nation to do.
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితును వాటన్నిటినీ గైకొనవలనని సమస్త దేశములలోని శిష్యులకు బోధించుడి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఆ ఆజ్ఞలను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం.
And this we have been seeing is the neglected aspect of the Great Commission in Matthew 28:20.
ప్రభు అప్పగించిన గొప్ప పనిలో ఇది నిర్లక్ష్యం చేయబడిన భాగమని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 28:20.
So we've been looking at Matthew 4, 5, and 6.
కాబట్టి మనం మత్తయి సువార్త 4:5, 5, మరియు 6 చూస్తూ ఉన్నాం.
Today we come to Matthew 6:16.
ఈ రోజు మనం మత్తయి సువార్త 6:16 వచ్చాం.
In the first 18 verses of Matthew 6, we have a wrong attitude that Jesus was trying to correct.
మత్తయి సువార్త 6:18 కూడా మనము కలిగి ఉన్న తప్పుడు వైఖరిని సరిదిద్దటానికి యేసుక్రీస్తు ప్రభు ప్రయత్నిస్తూ ఉన్నారు.
And that was the attitude of seeking honor from men for our religious activities.
ఆ తప్పుడు వైఖరి ఏంటంటే మనం చేసే మత సంబంధమైన పనుల కోసం మనుషుల దగ్గర నుండి ఘనతను కోరటం.
He first spoke about giving, then about praying, and then about fasting.
మొట్టమొదట ఇవ్వటం గురించి ఆయన మాట్లాడారు, తర్వాత ప్రార్థించటం గురించి, తర్వాత ఉపవాసం ఉండటం గురించి.
And in this 3 verses 16 to 18 he's talking about fasting.
16:18 ఈ 3 వచనాల్లో ఆయన ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉన్నారు.
The same principle as in prayer, when you fast, do it in secret.
ఉపవాసం విషయంలో కూడా ప్రార్థన వలే నియమాన్ని పాటించాలి. అదేంటంటే నీవు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా ఉండాలి.
Don't be like the hypocrites who neglect their appearance in order to be seen fasting by men.
మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు.
They have their reward in full.
వారు తమ ఫలమును పొంది ఉన్నారు.
But when you fast, anoint your head, wash your face, so that you may not be seen fasting by men, but your Father who is in secret.
ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయుచున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము.
Notice these 3 areas.
ఈ 3 విషయాలను గమనించండి.
3 areas where a lot of Christians like to secretly boast about what they have done for the Lord.
ఈ 3 విషయాల్లో కూడా అనేక మంది క్రైస్తవులు ప్రభు కోసం వాళ్ళు ఏదైతే చేశారో దాని నిమిత్తం రహస్యంగా అతిశయించడానికి ఇష్టపడుతుంటారు.
Many would like others to know the sacrifices they have made in terms of money, etc., that they've given to God.
ప్రభు కోసం వాళ్ళు ఏవైతే త్యాగాలు చేశారో, డబ్బులు ఇవ్వటం మరియు ఏవైతే ఇతర పనులు చేశారో అవన్నీ కూడా ఇతరులకు తెలియజేయాలని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు.
Jesus said, keep it secret.
యేసుక్రీస్తు ప్రభువేమో వాటిని రహస్యంగా ఉంచమని చెప్పారు.
Let God reward you on the final day.
ఎందుకంటే వాటి నిమిత్తం అంత్యదినమున దేవుడే ప్రతిఫలమిస్తాడు.
Many would like others to know how much they pray.
తాము ఎంత ప్రార్థన చేశామో ఇతరులకు తెలియాలని అనేక మంది అనుకుంటూ ఉంటారు.
For example, you read in biographies of people that so and so would spend 2 hours in prayer every day or 4 hours in prayer every day.
మీరు కొన్ని జీవిత చరిత్రలో చదివినట్లయితే వాళ్ళు రోజుకు 2 గంటలు ప్రార్థన చేసినట్లు, 4 గంటలు ప్రార్థన చేసినట్లు మీకు అర్థమవుతుంది.
How did anybody know he was doing that if he was praying in secret?
వాళ్ళు రహస్యంగా ప్రార్థన చేస్తుంటే ఇవన్నీ ఇతరులకు ఎలా తెలుస్తాయి?
He shouldn't have let anybody know that he was praying.
తాను ప్రార్థన చేస్తున్న సంగతి ఎవరికి తెలియకూడదు.
He probably couldn't avoid his family members knowing.
బహుశా తన కుటుంబ సభ్యులకు తెలియకుండా అతడు ప్రార్థన చేయలేడు.
But otherwise, nobody else should know how much a person prays.
కుటుంబ సభ్యులకు కాక మిగిలిన వారెవరికి కూడా ఒక వ్యక్తి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాడో తెలియకూడదు.
He should tell his family members not to tell anyone.
ఎవరికి తెలియజేయొద్దని తన కుటుంబ సభ్యులకు చెప్పాలి.
How in the world will anybody know if you follow those principles how much you pray in secret?
రహస్యంగా ప్రార్థించాలి అనే నియమాన్ని నువ్వు పాటిస్తూ ఉన్నట్లయితే ఈ లోకంలో మరెవరికైనా ఏ విధంగా తెలుస్తుంది నువ్వు ఎంత ప్రార్థిస్తున్నావో?
ఇట్స్ కంప్లీట్లీ వయలేటెడ్.
ఇది పూర్తిగా నియమాన్ని అతిక్రమించినట్లే.
యు రీడ్ బయోగ్రఫీస్ ఆఫ్ సచ్ పీపుల్, వెరీ ఆఫ్టెన్ యు జస్ట్ గెట్ డిస్కరేజ్డ్.
అటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు మీరు చదువుతూ ఉన్నట్లయితే తరచుగా మీరు నిరుత్సాహపడుతుంటారు.
The Bible doesn't tell you to pray for 2 hours or 4 hours. It just tells you to pray always. Luke 18 verse 1.
మీరు రోజుకు 2 గంటలు 4 గంటలు ప్రార్థన చేయాలని బైబిల్ చెప్పట్లేదు. లూకా 18:1 ప్రకారం ఎల్లప్పుడూ ప్రార్థించమని చెప్పింది.
And 1 Thessalonians 5:17 says, without ceasing.
మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5:17 ఎడతెగక ప్రార్థించమని బైబిల్లో చెప్పబడింది.
So these are human rules that are propagated by men.
ఇవన్నీ కూడా కొన్ని మనుషులు పెట్టుకున్న నియమాలు, మనుషుల చేత ప్రచారం చేయబడిన నియమాలు.
And a lot of people who don't know the scriptures begin to admire these and follow them.
లేఖనాలు తెలియని అనేక మంది వ్యక్తులు వారిని ప్రశంసించి వారిని వెంబడిస్తూ ఉంటారు ఈ విషయంలో.
If you pray, don't let anybody know how long you pray for or anything concerning your prayer.
కాబట్టి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావో ఎవరికి తెలియకూడదు. అసలు నీ ప్రార్థన గురించి ఎవరికి తెలియకూడదు.
You give, don't let anybody know how much you give.
నీవు ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఎంత ఇచ్చావో ఎవరికి తెలియకూడదు.
And in this area of fasting, perhaps more than in praying and giving, I've heard numerous people tell others they fasted for 7 days or 21 days or 40 days or whatever it is.
ఈ ఉపవాసం విషయంలో బహుశా ప్రార్థన కంటే ఇవ్వటం కంటే కూడా ఎక్కువగా అనేక మంది ఇతరులకు ఏం చెప్తూ ఉంటారంటే, నేను 7 రోజులు ఉపవాసం ఉన్నాను, 21 రోజులు ఉపవాసం ఉన్నాను, 40 రోజులు ఉపవాసం ఉన్నాను అని చెప్తూ ఉంటారు. ఇది నేను విన్నాను.
And I don't see the purpose of it.
అలా చెప్పాల్సిన అవసరం లేదు.
To me it's outright disobedience to the word of God which says you should never let anybody know how long you fasted.
నాకైతే నువ్వు ఎంతకాలం ప్రార్థన చేశావు అనే విషయాన్ని ఇతరులకు తెలియచేయకూడదు అనే దేవుని యొక్క వాక్యానికి ఇది నేరుగా అవిధేయత చూపించినట్లే.
Even if you fasted from one meal or you fasted for 40 days.
నీవు ఒక పూట భోజనం చేయకపోయినా లేక 40 దినాలు ఉపవాసం ఉన్నా,
don't let anybody know.
ఎవరికి తెలియనివ్వకూడదు.
Jesus said that so clearly.
యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని ఎంతో స్పష్టంగా తెలియజేశారు.
And yet it is thoroughly disobeyed by almost everybody who fasts.
Aina kuda upavasam untunna varu dadapu prati varu kuda deeniki avideyata choopistu unnaru.
I presume there are very few people on earth who fast without anybody knowing about it.
Upavasam undi kuda evariki teliyajeyaneekunda aa vidhanga unde vaari bhoomi meda entha takku mandi unnaru ani nenu anukuntunnanu.
But those are the ones who get a reward from God.
Kaani devun daggara nundi pratifalam ponde varu vare.
Notice this expression that comes repeatedly in all these 3 instances of giving, praying and fasting.
ఈ 3 విషయాలకు సంబంధించి కూడా, అంటే ఇచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో, ఉపవాసం ఉండే విషయంలో ఒక మాట వస్తుంది, దాన్ని గమనించండి.
First of all in verse 4 of Matthew 6.
మొట్టమొదట మత్తయి సువార్త 6:4.
Your father who sees in secret will repay you.
రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును.
And again concerning prayer in verse 6.
మరియు ప్రార్థనకు సంబంధించి 6వ వచనంలో.
Your father who sees you praying in secret will repay you.
నీవు రహస్యంగా ప్రార్థించుచున్నప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును.
Your father who sees you giving in secret, praying in secret.
నీవు రహస్యంగా ఇవ్వటం, నీవు రహస్యంగా ప్రార్థన చేయటం నీ తండ్రి చూస్తూ ఉన్నాడు.
And verse 18, your father who sees you fasting in secret will repay you.
నీవు రహస్యమందు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును.
పీపుల్ విల్ సీ ఇన్ యువర్ లైఫ్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ సీక్రెట్ యాక్టివిటీస్ ఇన్ దీస్ 3 ఏరియాస్.
ఈ 3 విషయాలు నీవు రహస్యంగా చేస్తూ ఉన్నప్పుడు వీటి యొక్క ఫలితాలను నీ జీవితంలో మనుషులు చూస్తూ ఉంటారు.
దేర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు అడ్వర్టైజ్ దెమ్.
వీటిని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు నీకు.
వెన్ యూ అడ్వర్టైజ్ దెమ్ యూ ఆర్ సీకింగ్ యువర్ ఓన్ ఆనర్ అండ్ గ్లోరీ.
వీటి విషయంలో నీవు ప్రచారం చేస్తున్నప్పుడు నీ సొంత ఘనతను, నీ సొంత మహిమను నువ్వు వెతుక్కుంటున్నావు.
ద వెరీ థింగ్ దట్ జీసస్ సెడ్ వి షుడ్ అవాయిడ్.
దేన్నైతే యేసుక్రీస్తు ప్రభువారు విసర్జించమన్నారో, తొలగించుకోమన్నారో, దాన్నే నీవు చూస్తూ ఉన్నావు.
అండ్ దట్స్ ద రీజన్ వై ఐ హావ్ జీరో రెస్పెక్ట్ ఫర్ పీపుల్ హూ టెల్ మీ హౌ లాంగ్ దే ప్రే ఫర్ ఆర్ హౌ మచ్ దే గివ్ ఆర్ హౌ మచ్ దే ఫాస్ట్.
అందుకే వాళ్ళు ఎంత ఇచ్చారు, లేక ఎంతసేపు ప్రార్థన చేశారు, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు అని నాకు చెప్పే వాళ్ల మీద నాకు అసలు గౌరవం ఉండదు.
ఐ డోంట్ రెస్పెక్ట్ దెం బికాజ్ దే ఆర్ డిసోబేయింగ్ ద కమాండ్ ఆఫ్ గాడ్ ఓపెన్లీ.
నేను వాళ్ళని గౌరవించను ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞకు వాళ్ళు బహిరంగంగా అవిధేయత చూపుతూ ఉన్నారు.
అండ్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ రెస్పెక్ట్ ఎనీ సచ్ మ్యాన్ బికాజ్ హీస్ డిసోబేయింగ్ గాడ్స్ కమాండ్.
అటువంటి వ్యక్తులను మీరు కూడా గౌరవించరని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపిస్తున్నారు.
Somebody tells you how long he fasted, remind them that Jesus said we're not supposed to tell anyone how long we fasted.
ఎవరైనా ఒక వ్యక్తిని దగ్గరకు వచ్చి తాను ఎంతకాలం ఉపవాసం ఉన్నాడు అని చెప్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఆ విషయం గురించి ఎవరికి తెలియజేయొద్దన్నాడని నీవు గుర్తు చేయి.
What is the purpose of fasting?
ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి?
All of us have a tremendous love for food.
మనందరికీ కూడా ఆహారం అంటే ఎంతో ఇష్టం.
There's no doubt about it. Every human being loves it.
ప్రతి ఒక్క మనిషిడు కూడా దాన్ని ప్రేమిస్తూ ఉంటాడు, అందులో సందేహం లేదు.
And it's very easy for food to become our God.
భోజనమే మన దేవుడు అవటం ఎంతో సులువు.
In fact, in Philippians and chapter 3, it speaks about certain people whose God is their appetite. Philippians 3, verse 19.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 కొంతమంది గురించి ఈ విధంగా చెప్పబడింది, వారి కడుపే వారికి దేవుడు.
అండ్ దే ఆర్ కాల్డ్ ఇన్ వర్స్ 18 ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్.
వారు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. 18
హూ ఆర్ ది ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్?
క్రీస్తు శిలువకు శత్రువులు ఎవరు?
దోస్ హూస్ గాడ్ ఇస్ దేర్ అపెటైట్, యువర్ ఐడల్.
ఎవరి కడుపు అయితే వారికి దేవుడుగా ఉంటుందో లేక విగ్రహంగా ఉంటుందో వారే.
Food can be your idol that replaces God, where that becomes so essential in your life.
Nee bhojaname neeku vigrahanga undochu, devuni sthanamlo ade neeku devuduga undochu, nee jeevithamlo ati pramukhyamaina daniga danni nu venchukovachu.
And fasting breaks that slavery to food. One thing,
upvasam chese modati pani entante aa bhojanam ane dasatvam nundi vidudal chestundi.
The other thing with fasting helps us in,
ఉపవాసము సహాయం చేసే రెండో విషయం ఏంటంటే,
if you fast even for 2 days without food,
నీవు ఆహారం తీసుకోకుండా 2 రోజులు ఉపవాసం ఉన్నా కూడా,
that's the first time you really understand what hungry people in the world feel like.
ఈ లోకంలో ఆకలి కొని ఉండే మనుషులు ఏ విధంగా బాధపడతారో మొట్టమొదటిసారి నీకు అర్థం అవుతుంది.
I never knew what hungry people felt like till I fasted.
నేను ఉపవాసం ఉండేదాకా ఈ లోకంలో ఆకలి కొని ఉన్న వ్యక్తులు ఏ విధంగా బాధపడతారో నాకు అర్థం కాలేదు.
And you won't know what hungry people feel like till you fast.
నీవు కూడా ఉపవాసం ఉండేదాకా ఆకలి కొని ఉన్న వ్యక్తులు ఏ విధంగా బాధపడతారో నీకు కూడా తెలియదు.
And that's another purpose of fasting.
ఉపవాసం యొక్క మరొక ఉద్దేశం అది.
And it detaches us, helps us to concentrate more in the things that we are particularly praying about.
మనము ఏ విషయాల గురించి అయితే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామో ఏకాగ్రతతో ప్రార్థించడానికి ఈ ఉపవాసం అనేది ఉపయోగపడుతుంది.
Very often prayer is coupled with fasting.
తరచుగా ఉపవాసం అనేది ప్రార్థనతో కలిసి ఉంటుంది.
And usually when you have to take some momentous decision, it's good to concentrate and maybe take a day off from work and fast and seek God in prayer.
ముఖ్యంగా ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం నీవు తీసుకోవాలనుకున్నప్పుడు నువ్వెంతో ఏకాగ్రతతో ప్రార్థన చేయాలి కాబట్టి బహుశా నీవు సెలవు తీసుకుని ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ ప్రభువుని వెతకాలి.
It doesn't mean you have to be on your knees all the time.
అంటే నువ్వు ఎప్పుడు మోకాళ్ల మీద ఉండాలని కాదు.
Or sometimes you can even go to work while fasting.
కొన్నిసార్లు ఉపవాసం ఉండి నీవు ఉద్యోగానికి లేక పనికి కూడా వెళ్ళొచ్చు.
It's a very good habit to do as a discipline.
ఒక క్రమశిక్షణగా దీన్ని చేయటం ఎంతో మంచి అలవాటు.
I believe that all godly men give, pray and fast.
నేను నమ్మేదేంటంటే దైవజనులందరూ కూడా ఇస్తుంటారు, ప్రార్థిస్తుంటారు, ఉపవాసం ఉంటారు.
A person who is spiritual will always give, pray and fast in secret.
ఆత్మానుసారంగా నడుచుకునే ప్రతి వ్యక్తి కూడా రహస్యంగా ఇస్తుంటాడు, రహస్యంగా ప్రార్థిస్తుంటాడు, రహస్యంగా ఉపవాసం ఉంటాడు.
And a person who does not do these three should not consider himself to be a very spiritual person at all.
కాబట్టి ఈ విధంగా ఈ 3 విషయాలను ఎవరైతే చేయరో ఆ వ్యక్తి తాను ఆత్మానుసారుడైన వ్యక్తిని అని అనుకోకూడదు.
సో ది ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్ ఈజ్ టు డూ ఇట్ ఇన్ సీక్రెట్.
కాబట్టి ఈ మూడు విషయాల్లో కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రహస్యంగా వీటిని చేయటం.
And after this, now we come to another very important area.
దీని తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన విషయానికి మనం వస్తూ ఉన్నాం.
Another wrong attitude.
ఇది మరొక తప్పుడు వైఖరి.
We've seen the wrong attitudes in verse 21 to 26 of chapter 5, anger.
5వ అధ్యాయం 21 నుండి 26 వచనాల్లో తప్పుడు వైఖరిని మనం చూసాం. అదేంటంటే కోపం.
Another wrong attitude in verse 27 to 32. Sinful sexual desire.
5వ అధ్యాయం 27 నుండి 32 వచనాల్లో మరొక తప్పుడు వైఖరిని మనం చూసాం. అదేంటంటే పాపభరితమైన లైంగిక వాంఛలు.
Another wrong attitude in verses 33 to 37. Lying.
33 నుండి 37 వచనాల్లో మరొక తప్పుడు వైఖరిని మనం చూసాం. అదేంటంటే అబద్ధములాడటం.
And another wrong attitude in Matthew 5 verse 38 to 42. Revenge.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుండి 42 వచనాల్లో మరొక తప్పుడు వైఖరిని మనం చూసాం. అదేంటంటే పగ తీర్చుకునటం.
Another wrong attitude in Matthew 5 verse 43 to 48. Hatred.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుండి 48 వచనాల్లో మరొక తప్పుడు వైఖరిని చూసాం. అదేంటంటే ద్వేషించటం.
So there we have five wrong attitudes.
అక్కడ 5 తప్పుడు వైఖరులను మనం చూసాం.
And then here's the sixth one. Seeking the honor of men, chapter 6, verse 1 to 18.
మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 18 వచనాల్లో మరొక తప్పుడు వైఖరిని మనం చూసాం. అదేంటంటే మనుషుల యొద్ద నుండి ఘనతను కోరుకోవటం.
And here's a seventh one. A wrong attitude is the love of money.
ఇక్కడ 7వ తప్పుడు వైఖరిని మనం చూస్తున్నాం. అదేంటంటే ధనాశను కలిగి ఉండటం.
This is the subject in verse 19 to 24 of chapter 6.
మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి 24 వచనాల్లో ఉన్న అంశం ఇదే.
Now many people don't think of the love of money as the wrong attitude.
ధనాశను కలిగి ఉండటం అనేది తప్పుడు వైఖరి అని అనేక మంది ఆలోచించరు.
To have money is not a sin.
డబ్బును కలిగి ఉండటం అనేది పాపం కాదు.
To love money is a sin.
కానీ డబ్బును ప్రేమించటం అనేది పాపం.
It's very clear.
ఎంతో స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది.
Jesus spoke quite a bit about it.
యేసుక్రీస్తు ప్రభువారు దీని గురించి చాలా చెప్పారు.
He said, "Don't lay up for yourself treasure upon earth, where moth and rust will destroy, and where thieves break in and steal."
భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు అని ఆయన చెప్పారు.
బట్ లే అప్ ఫర్ యువర్ సెల్ఫ్ ట్రెజర్ ఇన్ హెవెన్ వేర్ నో మాత్ ఆర్ రస్ట్ డిస్ట్రాయ్స్ అండ్ వేర్ థీవ్స్ కెనాట్ బ్రేక్ ఇన్ అండ్ స్టీల్.
కానీ పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు.
ద రీజన్ ఇస్ బికాస్ వేర్ యువర్ ట్రెజర్ ఇస్ దేర్ విల్ యువర్ హార్ట్ బి ఆల్సో.
దానికి కారణం ఏంటంటే నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును.
Now it's very easy to understand whether we have obeyed that command or not.
మనం ఆజ్ఞకు విధేయత చూపించామా లేదా అని తెలుసుకోవటం ఎంత సులువు.
If your mind is thinking more about earthly things than heavenly things.
నీ మనసు ఎప్పుడు పరలోక సంబంధమైన విషయాల కంటే భూ సంబంధమైన విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే.
And your earthly assets and property more than heavenly things.
పరసంబంధమైన విషయాల కంటే కూడా ఎక్కువగా నీ భూ సంబంధమైన ఆస్తుల గురించి డబ్బు గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే.
You can be pretty sure that your heart is here on this earth and your treasure is also here.
నీ హృదయం ఈ భూమి మీద ఉంది, నీ ధనం కూడా ఈ భూమి మీద ఉందని అప్పుడు నీకు అర్థమవుతుంది.
The way to know whether we have obeyed this command is to ask ourselves during the day, where is our heart set in?
ఈ ఆజ్ఞకు మనం విధేయత చూపించామా లేదా అని తెలుసుకోవటానికి రోజంతా మన హృదయం ఎక్కడుంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
In the middle of our work and everything else, if we're terribly disturbed because of a little financial loss.
మనం పనిచేసే సమయంలో మధ్యలో కానీ ఎప్పుడైనా కానీ ఏదైనా చిన్న ఆర్థిక సంబంధమైన నష్టం కలిగినప్పుడు మనం తీవ్రంగా కలత చెందినట్లయితే.
Or excited because of a financial gain.
లేక ఏదైనా ఆర్థిక సంబంధమైన లాభం కలిగినప్పుడు బాగా సంతోషిస్తున్నట్లయితే.
That would indicate that our treasure is on this earth.
అది మనకేం సూచిస్తుందంటే మన ధనము ఈ భూమి మీదే ఉందని.
I remember many years ago when somebody gave me a small financial gift.
అనేక సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నాకు కొంత డబ్బును బహుమతిగా ఇచ్చాడు. ఆ విషయం నాకు గుర్తుంది.
And the Lord asked me a question. Has your joy increased?
అప్పుడు ప్రభు నన్ను ఒక ప్రశ్న అడిగాడు, నీ సంతోషం పెరిగిందా దీనివల్ల?
And I suddenly felt convicted.
అప్పుడు ఆ విషయం గురించి నేను ఒప్పించబడ్డాను.
I said, Lord, I'm sorry to confess. Yes, my joy has increased, but because I got this little money.
అప్పుడు నేను ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, అవును ప్రభు, ఈ డబ్బు నాకు వచ్చింది కాబట్టి నేను సంతోషపడ్డాను అని.
And I learned that day that I must rejoice only in the Lord and not in money.
ఆ రోజు నేను నేర్చుకున్నాను, నేను ప్రభునందే సంతోషించాలి కానీ డబ్బును బట్టి కాదని.
And I learned that increase of money should never increase my joy.
పెరిగిన డబ్బును బట్టి నా సంతోషం పెరగకూడదని ఆ రోజు నేను నేర్చుకున్నాను.
If it does increase my joy, it means my joy is in money.
ఒకవేళ డబ్బే నా సంతోషాన్ని పెంచినట్లయితే నా సంతోషం ఆ డబ్బులో ఉన్నట్లు.
The Bible says, rejoice in the Lord, always.
ఎల్లప్పుడు ప్రభునందే సంతోషించుడి అని బైబిల్ చెప్తుంది.
And the Lord is always the same.
ప్రభు ఎల్లప్పుడు ఒకే విధంగా ఉంటాడు.
So if you gain money or lose money, your joy in the Lord does not increase or decrease, it's the same.
కాబట్టి నీకు డబ్బు వచ్చినా నీ దగ్గర నుండి డబ్బు పోయినా కూడా నీ సంతోషం అనేది మారకూడదు, అది ఒకే విధంగా ఉండాలి ప్రభువులో.
If your joy decreases because you lost some money, you can be pretty sure your heart was there.
నీవు ఒకవేళ డబ్బును పోగొట్టుకున్నట్లయితే నీ సంతోషం కూడా తగ్గిపోతుందంటే నీ హృదయం దాని మీద ఉందని అర్థం.
If your joy increases because you got some money, you can be pretty sure your heart was there.
నీకు డబ్బు వచ్చినప్పుడు నీ సంతోషం పెరుగుతుందంటే నీ హృదయం అక్కడ ఉందని అర్థం.
We must trust God that he will provide all that we need for our earthly life.
ఈ భూసంబంధమైన ప్రతి అవసరాన్ని దేవుడే తీరుస్తాడని ఆయన యందు మనం నమ్మకం ఉంచాలి.
But we must not find our joy in these earthly things.
కానీ ఈ భూసంబంధమైన వాటిని బట్టి మన సంతోషం ఉండకూడదు.
We can use these earthly things but not find our joy in them.
ఈ భూసంబంధమైన వస్తువులను మనం వాడుకోవచ్చు, అయితే మన సంతోషం వాటి మీద ఆధారపడి ఉండకూడదు.
Money is a wonderful servant, but it's a terrible master.
డబ్బు అద్భుతమైన దాసుడు కానీ భయంకరమైన యజమాని.
It's like fire.
ఇది అగ్ని వంటిది.
Fire is a wonderful servant, but a terrible master.
అగ్ని అద్భుతమైన దాసుడు కానీ భయంకరమైన యజమాని.
We cannot live without fire in our houses.
మన ఇంటిలో అగ్ని లేకుండా మనం జీవించలేము.
How do you cook food without a fire?
అగ్ని లేకుండా నీవు వంట ఎలా వండుకుంటావు?
బట్ ఇఫ్ దట్ ఫైర్ ఇన్ ద స్టవ్ బికమ్స్ ద మాస్టర్, దట్ మీన్స్ ద హౌస్ ఇస్ బర్న్ట్ అప్.
ఆ స్టవ్ మీద ఉన్న అగ్ని యజమానిగా మారినట్లయితే ఆ ఇల్లు మొత్తం తగలబడిపోతుంది.
ఇట్స్ ఎ టెరబుల్ మాస్టర్ బర్నింగ్ డౌన్ యువర్ హోల్ హౌస్.
ఎంతో భయంకరమైన యజమాని, నీ ఇల్లు మొత్తం కాలిపోతుంది.
బట్ ఇఫ్ యూ కీప్ ఇట్ అండర్ కంట్రోల్, యూ టర్న్ డౌన్ ద నాబ్.
కానీ నాబ్ని తిప్పి నీవు ఆ అగ్నిని నియంత్రణలో పెట్టినట్లయితే
and say, well, you fire, I'm going to control you.
Oh, agni nen ninnu niyantristunanu ani cheppinatlayite,
when I turn you on and turn you off in the stove,
stove meda ninnu veligistanu aapivestanu,
I'm going to decide that, not you.
Adi nirnayinchedi nenu, neevu kaadu.
You're not going to take over the house.
Ee intini neevu adiploniki teeskolevu.
Then it's a wonderful servant.
Appudu agni adbhutamaina daasuduga untundi.
Money must be like that.
డబ్బు కూడా ఆ విధంగా ఉండాలి.
We need fire and we need money to live on this earth.
ఈ భూమి మీద మనం జీవించడానికి అగ్ని కావాలి, డబ్బు కావాలి.
But it must be your servant.
కానీ నీ దాసునిగా ఉండాలి ఆ రెండు కూడా.
You must say, money, I'm going to decide.
డబ్బుతో నీ విధంగా చెప్పాలి, నేను నిర్ణయిస్తాను.
You're not going to control me.
నీవు నన్ను నియంత్రించలేవు.
I'm going to control you.
నేను నిన్ను నియంత్రిస్తాను.
You're not going to control my mind and make me think about you all the time.
నేను ఎల్లప్పుడు నీ గురించి ఆలోచించేటట్లు నా మనసును నీవు నియంత్రించలేవు.
I'm going to think about the Lord and the things of heaven.
నేను ప్రభు గురించి ఆలోచిస్తాను, పరసంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తాను.
But I'm going to use you.
కానీ నేను నిన్ను ఉపయోగించుకుంటాను.
That's the position of a spiritual man.
ఒక ఆత్మానుసారుడైన వ్యక్తి ఆ విధంగా ఉంటాడు.
Gold is a very good thing if it's used as a servant.
బంగారమును ఒక దాసునిగా ఉపయోగించుకున్నట్లయితే బంగారం అనేది ఎంతో ఉపయోగకరమైనది.
The Bible says there's gold in heaven.
బైబిల్ చెప్తుంది పరలోకంలో బంగారు వీధులుంటాయని.
బట్ వేర్ ఇస్ ఇట్ ఇన్ హెవెన్?
కానీ పరలోకంలో బంగారం ఎక్కడుంటుంది?
దట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ హెవెన్.
భూమికి పరలోకానికి అది తేడా.
ఆన్ ఎర్త్ పీపుల్ పుట్ గోల్డ్ ఆన్ దేర్ హెడ్స్ యాజ్ క్రౌన్స్ అండ్ అరౌండ్ దేర్ నెక్స్.
ఈ భూమి మీద అయితే మనుషులు బంగారాన్ని కిరీటాలు చేయించుకుని తల్ల మీద పెట్టుకుంటారు, మెడలో వేసుకుంటారు.
ఇన్ హెవెన్ వి రీడ్ ద స్ట్రీట్స్ ఆర్ ఆఫ్ గోల్డ్.
పరలోకంలో బంగారు వీధులుంటాయని మనం చదువుతాం.
దట్ మీన్స్ యూ వాక్ ఆన్ దెమ్.
అంటే ఆ వీధుల్లో బంగారం మీద మనం నడుస్తాం.
యూ పుట్ దెమ్ అండర్ యువర్ ఫీట్.
నీ కాళ్ల కింద దాన్ని పెట్టుకుంటావు.
దట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ హెవెన్లీ మ్యాన్ అండ్ ఎర్త్లీ మైండెడ్ క్రిస్టియన్.
ఒక పరసంబంధమైన వ్యక్తికి భూ సంబంధమైన క్రైస్తవునికి తేడా అదే.
A heavenly minded Christian has got gold under his feet.
పరలోక విషయముల మీద మనసు నుంచే వ్యక్తి ఏం చేస్తాడంటే తన కాళ్ల కింద బంగారాన్ని ఉంచుకుంటాడు.
He does not rule him.
ఆ బంగారము తనను పరిపాలించదు.
A carnal Christian has got gold on his head.
కానీ ఒక శరీరానుసారుడైన క్రైస్తవుడు తన తల మీద బంగారాన్ని పెట్టుకుంటాడు.
It's in his mind all the time.
అంటే తన మనసు ఎల్లప్పుడూ దాని మీదే ఉంటుంది.
So if money is on your mind all the time, you love it. Whether you like it or not.
కాబట్టి నీ మనసులో ఎప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, అది నీకు ఇష్టమైనా కాకపోయినా.
It's like a boy who loves a girl and he's always thinking about her.
ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఎప్పుడు కూడా ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
And one who's always thinking about money, he's in love with money.
డబ్బు గురించి ఎప్పుడు ఆలోచించే ఒక వ్యక్తి ఆ డబ్బును ప్రేమిస్తూ ఉన్నాడు.
And the love of money is the root of all sorts of evil.
మరియు ధనాశ సమస్త కీడుకు మూలము.
Now you don't have to be a rich man to love money.
నీవు డబ్బును ప్రేమించాలంటే ఏదో ధనవంతుడివే కావాల్సిన అవసరం లేదు.
I've never seen a beggar in India who doesn't love money.
డబ్బుని ప్రేమించని ఏ భిక్షగాణ్ణి నేను భారతదేశంలో చూడలేదు.
The beggars on the street, every one of them love money.
వీధుల్లో ఉండే ప్రతి భిక్షగాడు కూడా డబ్బుని ప్రేమిస్తూ ఉంటాడు.
Nowadays if you give them 50 paisa in the hand, they despise it.
ఈ రోజుల్లో వాళ్ళకు 50 paisalu ఇచ్చినట్లయితే తిరస్కరిస్తారు.
They love money, they want more.
వాళ్ళు డబ్బును ప్రేమిస్తుంటారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి.
So it's not wealth that makes a man love money.
కాబట్టి ఒక వ్యక్తి డబ్బును ప్రేమించేటట్లు చేసేది సంపద కాదు.
So you think someone is rich that he must be loving money.
ఎవరైనా ధనవంతుడై ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా డబ్బును ప్రేమిస్తున్నాడని అనుకుంటావు.
What about that poor beggar? He loves money too.
మరి ఆ పేద భిక్షగాడు కూడా డబ్బును ప్రేమిస్తూ ఉంటాడు.
You can imagine yourself to be poor and that you don't love money.
నువ్వు పేదవానిగా ఉన్నట్లయితే డబ్బుని ప్రేమించట్లేదని నువ్వు అనుకుంటూ ఉంటావు.
పూర్ పీపుల్ లవ్ మనీ టూ జస్ట్ ఎస్ మచ్ ఎస్ రిచ్ పీపుల్.
ధనవంతులు డబ్బుని ప్రేమించినట్లే పేదవాళ్లు కూడా అదే విధంగా డబ్బుని ప్రేమిస్తూ ఉంటారు.
అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ మనీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ మచ్ వెల్త్ యూ హ్యావ్.
అదే విధంగా నీకు ఎంత సంపద ఉన్నా కూడా ధనాశ నుండి నువ్వు విడుదల పొందవచ్చు.
ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇట్.
ఇక్కడ ప్రశ్న ఏంటంటే డబ్బు పట్ల నీ వైఖరి ఎలా ఉంది అని.
If you have one servant in your home,
మీ ఇంట్లో ఒక్క దాసుడు ఉన్నట్లయితే,
and he takes over your house, that would be terrible.
మీ ఇంటిని తన అధీనంలోకి తీసుకున్నట్లయితే అది ఎంతో భయంకరం.
You can have a little money, that's like having one servant.
నీవు కొంత డబ్బునే కలిగి ఉండొచ్చు, అదేంటంటే ఒక దాసుడిని కలిగి ఉన్నట్లుగా.
But he's taken over your house and he rules your thinking.
నీ ఇంటిని తన అధీనంలోకి తీసుకుని నీ ఆలోచనలను కూడా అతనే పరిపాలిస్తూ ఉన్నట్లయితే.
On the other hand,
ఇంకో విధంగా,
you could have 318 servants like Abraham had, but they were all his servants.
అబ్రహాము కలిగి ఉన్నట్లుగా నీవు 318 మంది దాసులను కలిగి ఉండొచ్చు, కానీ అందరూ కూడా అతని దాసులే.
They obeyed him.
అందరూ కూడా అతని మాటకు విధేయత చూపించారు.
And you can have a lot of money and you say, well, you're going to listen to me.
నీవు ఎంతో డబ్బును కలిగి ఉండొచ్చు, అయినా కానీ నీవు డబ్బుతో ఈ విధంగా చెప్పొచ్చు, నేను చెప్పేది నువ్వు వినాలని.
I'm going to determine who How I use you for the glory of God.
దేవుని యొక్క మహిమ కోసం నిన్ను ఏ విధంగా ఉపయోగిస్తానో నేను నిర్ణయించుకుంటాను.
So the love of money is the root of all evil.
కాబట్టి ధనాశ సమస్త కీడుకు మూలము.
Not plenty of money is the root of all evil.
విస్తారమైన డబ్బును కలిగి ఉండటం సమస్త కీడుకు మూలము కాదు.
It's very important to understand this distinction.
కాబట్టి వీటి మధ్య వ్యత్యాసమును మనం గమనించడం ఎంతో ముఖ్యం.
I've seen a lot of poor people who love money tremendously.
డబ్బును ఎంతగానో ప్రేమించే అనేక మంది పేదవాళ్లను నేను చూశాను.
And I've seen rich people who don't love it.
డబ్బును ప్రేమించని ధనవంతులను కూడా నేను చూశాను.
So I've seen through my life that it's not a question of how much you have, but what you love.
కాబట్టి నా జీవితం అంతట్లో నేను చూసింది ఏంటంటే, నీవు ఎంత డబ్బును కలిగి ఉన్నావు అన్నది కాదు, కానీ నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అన్నది ముఖ్యం.
దట్స్ వాట్ జీసస్ వాస్ స్పీకింగ్ అబౌట్.
దాని గురించే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు.
యువర్ మైండ్ మస్ట్ బి సెట్ ఆన్ ద థింగ్స్ అబౌవ్.
మీ మనసులో ఎల్లప్పుడూ కూడా పైనున్న వాటి మీద దృష్టి పెట్టాలి.
లే అప్ ట్రెజర్ ఇన్ హెవెన్.
పరలోకమందు మీ ధనమును కూర్చుకొనిడి.
అండ్ ద వే టు నో ఇట్ ఇస్ వాట్ ఆర్ యు థింకింగ్ ఆఫ్.
దాన్ని ఏ విధంగా మనం తెలుసుకుంటామంటే, నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు?
వేర్ ఇస్ యువర్ హార్ట్.
నీ హృదయం ఎక్కడుంది?
వాట్ ఆర్ యు ఇన్ లవ్ విత్?
నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు?
Then he goes on to speak about the eye in relation to money in verse 22.
ఆ తర్వాత ఆయన 22వ వచనంలో డబ్బుకు సంబంధించి కంటిని సాదృశ్యంగా చెప్తూ ఉన్నారు.
The lamp of the body is eyes.
దేహమునకు దీపము కన్నే.
If the eye is clear, your whole body will be full of light.
నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును.
That means it's a question of how you look at money. That's the thing.
ఇక్కడ ప్రశ్న ఏంటంటే, డబ్బును నీవు ఏ విధంగా చూస్తున్నావు అన్నది ప్రాముఖ్యమైన విషయం.
If your eye is bad,
ఒకవేళ నీ కన్ను చెడినదైతే,
that means you look at it as something very important, most important for your life on earth.
ఒకవేళ ఈ భూమి మీద నీకు అత్యంత ప్రాముఖ్యమైనది డబ్బే అన్నట్లుగా నీవు దాన్ని చూస్తూ ఉన్నట్లయితే,
your body will be full of darkness.
నీ దేహమంతయు చీకటిమయమై ఉండును.
And if the light that is in you in is darkness, how great is that darkness?
నీలోనున్న వెలుగు చీకటి అయ్యున్న యెడల ఆ చీకటి ఎంతో గొప్పది.
It's amazing how many people who got all their doctrines right,
అనేక మంది వాళ్ళ సిద్ధాంతాలను సరిగా కలిగి ఉంటారు,
and who are good Christians, and in the eyes of others who
వేరే వాళ్ళ దృష్టిలో వాళ్ళు మంచి క్రైస్తవులుగా పిలువబడుతూ ఉంటారు,
go to church services regularly, who got their doctrines right,
సంఘ కార్యక్రమాలకు క్రమం తప్పకుండా వెళ్తూ ఉంటారు, వాళ్ళ సిద్ధాంతాలన్నీ సరిగానే వాళ్ళు కలిగి ఉంటారు,
who look down on other dead denominations,
వేరే వాళ్లను మృతమైన సంఘ శాఖలుగా వాళ్ళు చూస్తూ ఉంటారు,
they love money tremendously,
అయినా కూడా వాళ్ళు డబ్బును ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. దీన్ని మనం చూసినట్లయితే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది.
And sometimes it's those people in those dead denominations who are more free from the love of money than many who claim to be in New Testament pattern churches who love money immensely.
మేము క్రొత్త నిబంధన సంఘ క్రమమును పాటిస్తున్నాం అని చెప్పుకునే వాళ్లలోనే ఎంతో ధనాశ ఉంటుంది. కొన్నిసార్లు ఈ మృత సంబంధమైన సంఘములని పిలువబడే వారిలోనే ధనాశ చాలా తక్కువగా ఉంటుంది.
ఇట్ మీన్స్ అ లాట్ టు దెం.
వాళ్ళు డబ్బును ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు, ఎంతో విలువిస్తుంటారు.
సో ఆస్క్ యువర్సెల్ఫ్ సమ్ ఫండమెంటల్ క్వశ్చన్స్ లైక్ దిస్.
కాబట్టి ఇలాంటి ప్రాథమికమైన ప్రశ్నలతో నిన్ను నీవు ప్రశ్నించుకో.
డు యు గెట్ ఎక్సైటెడ్ వెన్ యు గెట్ ఎ లిటిల్ మోర్ మనీ?
నీకు కొంచెం ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు నీవు ఎంతో సంతోషిస్తూ ఉన్నావా?
దెన్ యు లవ్ ఇట్.
అప్పుడు నీవు దాన్ని ప్రేమిస్తున్నట్లు లెక్క.
యు గెట్ డిప్రెస్డ్ వెన్ యు లూజ్ ఇట్.
నీవు డబ్బును పోగొట్టుకున్నప్పుడు నిరాశలోనికి వెళ్తూ ఉన్నావా?
దెన్ యు లవ్ మనీ.
అప్పుడు నీవు డబ్బును ప్రేమిస్తున్నట్లు.
అవర్ జాయ్ విల్ బి కంప్లీట్లీ అన్అఫెక్టెడ్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద లార్డ్ అలోన్.
మన సంతోషము కేవలం ప్రభునందు మాత్రమే ఉన్నట్లయితే వీటన్నిటిని బట్టి మన సంతోషం ప్రభావితం చేయబడదు.
ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ద లార్డ్ but in earthly things, then it will be affected by our income going up or down, or when we suffer a loss.
Okvela mana santosham prabhu nandu maatrame lenatlayite ee bhu sambandhamaina vaati meeda mana santosham aadharapadi unnatlayite mana aadayamlo maarpulu vachinappudu leka manaku nashtam kaliginappudu mana santosham prabhavitam cheyabadutundi.
Then he went on to make a tremendously important statement in Matthew 6 in verse 24.
ఆ తర్వాత ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ఎంతో ప్రాముఖ్యమైన మాటను చెప్పారు.
రిమెంబర్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రాంగ్ యాటిట్యూడ్స్ టు హ్యావ్.
గుర్తుంచుకోండి, ఇది మనం కలిగి ఉండకూడని తప్పుడు వైఖరి.
ఇట్స్ యాజ్ రాంగ్ యాజ్ హావింగ్ ఎ రివెంజ్ ఆర్ హేట్రెడ్.
పగ తీర్చుకోవటం, ద్వేషించటం వంటి తప్పుడు వైఖరి ఇది కూడా.
ఆర్ సీకింగ్ ది ఆనర్ ఆఫ్ మెన్, ఆల్ దీస్ అదర్ థింగ్స్ దట్ వి స్పోక్ అబౌట్ ఎర్లియర్.
ఇంతకు ముందు చెప్పబడినట్లుగా మనుషుల యొద్ద నుండి ఘనతను కోరుకోవటం అలాంటిదే ఇది కూడా.
టెలింగ్ లైస్, లవ్ ఆఫ్ మనీ,
అబద్ధములు చెప్పటం, ధనాశను కలిగి ఉండటం,
ఇస్ ఇన్ ద సేమ్ కేటగిరీ యాస్ టేకింగ్ రివెంజ్.
పగ తీర్చుకోవటం వంటి జాబితాలోనికే ఇది కూడా వస్తుంది.
హేట్రెడ్, టెలింగ్ లైస్,
ద్వేషించటం, అబద్దాలు చెప్పటం,
లస్టింగ్ ఆఫ్టర్ విమెన్, యాంగర్,
స్త్రీలను మోహపు చూపులు చూడటం, కోపించటం,
ఇట్స్ ఇన్ ద సేమ్ కేటగిరీ.
ఇవన్నీ కూడా ఒకే జాబితాలోనికి వస్తాయి.
ఇస్ వన్ మోర్ రాంగ్ యాటిట్యూడ్ to love money.
మరొక తప్పుడు వైఖరి ఏంటంటే ధనమును ప్రేమించటం.
And then Jesus says in verse 24, no one can serve two masters.
24వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నారు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు.
Either he will hate the one and love the other, Matthew 6:24, or he will hold on to one and despise the other.
అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. Matthew 6:24.
You cannot serve God and mammon.
నీవు దేవుణ్ణి మరియు సిరిని కూడా సేవించలేవు.
The two masters are not God and the devil.
ఇక్కడ ఇద్దరు యజమానులు అంటే దేవుడు మరియు అపవాది కాదు.
There is no Christian who feels that he can serve God and the devil.
ఏ క్రైస్తవుడు కూడా నేను దేవుణ్ణి మరియు అపవాదిని సేవిస్తానని అనుకోడు.
No Christian has such a crazy idea.
ఏ క్రైస్తవుడు కూడా అలాంటి పిచ్చి ఆలోచనలను కలిగి ఉండడు.
No Christian loves the devil.
ఏ క్రైస్తవుడు కూడా అపవాదిని ప్రేమించడు.
Nobody.
ఎవరు కూడా.
But the two masters are not God and Satan.
కానీ ఇద్దరు యజమానులు అంటే దేవుడు మరియు అపవాది కాదు.
The two masters are God and money.
ఇద్దరు యజమానులు ఇక్కడ దేవుడు మరియు సిరి.
And there are a lot of Christians who think they can love God and love money.
చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించి మరియు సిరిని కూడా ప్రేమించొచ్చని.
Who don't think they can love God and Satan.
దేవుణ్ణి మరియు అపవాదిని కూడా ప్రేమించొచ్చని వాళ్ళు ఆలోచించరు.
But they do think they can love God and money.
కానీ వాళ్ళు దేవుణ్ణి మరియు డబ్బును ప్రేమించొచ్చని ఆలోచిస్తుంటారు.
But Jesus demolished their idea and said, "You cannot do it."
కానీ మీరు ఆ విధంగా చేయలేరు అని యేసుక్రీస్తు ప్రభు ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నారు.
There are people who think they can serve God and serve money.
దేవుణ్ణి మరియు డబ్బును కూడా సేవించొచ్చు అని అనుకునే వాళ్ళు ఉన్నారు.
You cannot do it.
నీవు ఆ విధంగా చేయలేవు.
And this is so important in our day where we find so many Christian leaders and preachers who are always asking people to give money to their ministry.
మనమున్న ఈ దినాల్లో దీన్ని తెలుసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైంది. ఎందుకంటే అనేక మంది క్రైస్తవ నాయకులు బోధకులు వాళ్ల పరిచర్యకు డబ్బులు ఇవ్వమని బహిరంగంగా అడుగుతూ ఉన్నారు.
And a lot of that money that goes into their ministry goes to enable this great preacher to live a very luxurious lifestyle 10 times better than the people who are giving him money.
పరిచర్యకిస్తున్న డబ్బు ఏమవుతుందంటే ఆ బోధకుడు ఎవరైతే ఆ డబ్బులిస్తున్నారో వారి కంటే 10 రెట్లు విలాసవంతంగా జీవిస్తూ ఉన్నాడు.
That's a crime.
అది ఒక నేరం.
That if people on earth don't judge it, God will severely judge such people in the final day.
అటువంటి వారిని ఈ భూమి మీద ఉన్న ప్రజలు తీర్పు తీర్చకపోవచ్చు, కానీ తీర్పు దినమున దేవుడు వారిని ఎంతో కఠినంగా తీర్పు తీరుస్తాడు.
Can you imagine Jesus taking money from poor people and living at a much higher standard than them himself?
యేసు క్రీస్తు ప్రభు పేద ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్లకంటే ఉన్నతమైన ప్రమాణాలతో జీవించటాన్ని మీరు ఊహించుకోనగలరా?
Is that the Jesus you see in scripture?
లేఖనాల్లో మీరు అటువంటి యేసును చూస్తున్నారా?
Far from it.
కానే కాదు.
Jesus would not take money from poor people and live at a higher standard himself.
యేసు క్రీస్తు ప్రభు వారు పేద ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్లకంటే ఉన్నతమైన ప్రమాణాలతో జీవించడు.
There are many today, however, who call themselves servants of God, who take money from poor believers and live in a luxurious lifestyle themselves.
Aina kuda inadu memu devun daasulam ani cheppukunde vaallu peda vishwasul daggara dabbulu teeskoni ento vilasavantamaina jeevithalanu jeevistu unnaru.
That is a crime of the first order.
Idento teevramaina neram.
And if Jesus were here, he would take a whip and chase such people right outside the church.
ఈనాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్లయితే కొరడాను తీసుకుని అటువంటి వారిని సంఘంలో నుండి బయటకు పారద్రోలుతారు.
He would say, "Listen, if you want to make money, go out and do business somewhere else."
ఆయన ఈ విధంగా చెప్తారు, మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఇక్కడ నుండి బయటకు వెళ్లి ఎక్కడైనా వ్యాపారం చేసుకోండి.
Go and do some other work.
వెళ్లి మీరు వేరే పని చేసుకోండి.
Earn as much as you can and do what you like.
మీరు ఎంత కావాలంటే అంత డబ్బులు సంపాదించుకోండి, మీరు ఏం చేయాలనుకుంటే చేసుకోండి.
But don't take money in God's name from people who give for God's work and use it to live luxuriously.
Devuni pani kosam ani viswasulu ichina dabbunu devuni peru meeda meeru dabbulu sampadinchukoni vilasavantanga jeevinchoddu.
God has ordained that those who preach the gospel should live of the gospel.
Suvarthanu cheppuvadu suvartha valane jeevinchavalanani devude niyaminchadu.
That's written very clearly in 1 Corinthians 9.
మొదటి కొరింథి 9వ అధ్యాయంలో అది ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది.
And many people misuse that verse.
అనేక మంది ఆ వచనాన్ని తప్పుగా వాడుకుంటుంటారు.
1 Corinthians 9 verse 14 says, the Lord has directed those who proclaim the gospel to get their living from the gospel.
సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించున్నాడు. 1 Corinthians 9:14.
It's right for those who preach the gospel to receive gifts to take care of their earthly needs.
సువార్త ప్రకటించేవారు బహుమతులను స్వీకరించవచ్చు వాళ్ల భూ సంబంధమైన అవసరాలను తీర్చుకోవటానికి, అది సరైందే.
But the Lord has not directed that those who proclaim the gospel should live luxuriously from the gospel.
కానీ సువార్త ప్రకటించేవారు సువార్త మూలంగా విలాసవంతంగా జీవించాలని ప్రభు చెప్పలేదు.
That he hasn't directed.
ఆయన ఈ విధంగా చెప్పలేదు.
That is the result of the covetousness of preachers.
బోధకుల యొక్క దురాశ వలన వచ్చిన ఫలితం అది.
And we see plenty of examples of that in Christendom today who misuse that verse and live at a far higher standard of life than the people who support them.
ఈనాడు క్రైస్తవత్వంలో అలాంటి వారిని అనేక మందిని మనం చూస్తూ ఉన్నాము. ఎవరైతే వాళ్ళని ఆర్థికంగా బలపరుస్తూ ఉన్నారో వాళ్లకంటే ఎంతో ఉన్నతమైన విలాసవంతమైన జీవితాలను వీళ్ళు గడుపుతూ ఉన్నారు.
సో దేర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది డేంజర్ దట్ జీసస్ స్పోక్ అబౌట్ థింకింగ్ దట్ యూ కెన్ సర్వ్ గాడ్ అండ్ సర్వ్ మనీ.
నీవు దేవుణ్ణి మరియు సిరిని సేవించవచ్చు అనే ఆలోచన కలిగిండే ప్రమాదం ఉందని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు.
As I see it, and I'm not afraid to say this,
nenu ee maata cheppalanukuntunnanu, deenni cheppataniki nenu bayapadanu,
that most preachers nowadays, particularly a lot of them on television, they are not serving God, they are serving money.
Inadu aneka mandi bodhakulu mukhyanga ee TV prasangikulu vallu devunni sevinchatledu kaani dabbunu sevisthunnaru.
Why is it that so many people who claim to be able to do miracles and healings in big stadiums and on television say God can do anything?
Manam TV lo chustuntam pedda pedda stadiumullo mem adbhutalu chestam swasthaparustam devudu edaina cheyagalu ani cheppevaru.
It's quite hilarious when I look at it and hear them.
Danni chusinappudu vaallu cheppedi vinnappudu ento navulaataga untundi naaku.
God can do anything,
devudu edaina cheyagalu ani vaallu cheptaru.
He can open blind eyes, they say.
గ్రుడ్డివాని కన్నులు తెరవగలడు అని వాళ్ళు చెప్తారు.
హీ కెన్ రేజ్ ద డెడ్ దే సే.
చనిపోయిన వారిని దేవుడు లేపగలడు అని వాళ్ళు చెప్తారు.
హీ కెన్ ఓపెన్ డెఫ్ ఇయర్స్.
చెవిటి వారిని దేవుడు బాగు చేయగలడు అని వాళ్ళు చెప్తారు.
హీ కెన్ క్లెన్స్ ద లెపర్.
కుష్ఠవ్యాధిని నయం చేయగలడు దేవుడు అని వాళ్ళు చెప్తారు.
హీ కెన్ హీల్ ద సిక్.
రోగులను దేవుడు స్వస్థపరుస్తాడు అని వాళ్ళు చెప్తారు.
హీ కెన్ డూ ఎవ్రీథింగ్.
ఆయన సమస్తము చేయగలడు అని వాళ్ళు చెప్తారు.
హీ కెన్ డూ ఎనీ మిరకల్.
ఆయన ఏ అద్భుతాన్ని అయినా చేయగలడు.
He can do all types of things for you.
నీ కోసం ఏదైనా ఆయన చేయగలడు అని చెప్తారు.
There's only one miracle God cannot do.
కానీ దేవుడు ఒక అద్భుతాన్ని మాత్రం చేయలేడు.
He cannot give me money for my needs.
నా అవసరాలకు దేవుడు డబ్బులు ఇవ్వలేడు.
You people have got to do that.
కాబట్టి ఆ పని మీరు చేయాలి.
You see how, what a joke the whole thing is?
కాబట్టి చూడండి, మీరు దీన్ని చూస్తే ఎంత నవ్వులాటగా ఉంటుందో.
Is that the only thing that God cannot do?
దాన్ని మాత్రం దేవుడు చేయలేడా?
Is that a miracle God cannot do?
ఆ అద్భుతాన్ని దేవుడు చేయలేడా?
The Lord says, the silver and the gold in all the universe is his.
ఈ విశ్వంలోని వెండి బంగారం అంతా తనదే అని ప్రభు చెప్తున్నాడు.
The cattle on a thousand hills are his, it says in the Psalms.
1000 కొండల మీద పశువులన్నీ తనవే అని ప్రభు చెప్తున్నారు.
He says, if I were hungry, I wouldn't tell you.
నేను ఆకలి కొని ఉంటే నీతో చెప్పను అని ప్రభు చెప్తున్నాడు.
This billionaire, ruler of the universe, we claim to be his servants.
ఆయన కోటీశ్వరుడు, ఈ విశ్వాన్ని పరిపాలించేవాడు, ఆయన యొక్క సేవకులుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం.
Why do we go begging to people for money?
అలాంటప్పుడు డబ్బు కోసం ప్రజల దగ్గరికి వెళ్లి ఎందుకు అడుక్కోవాలి?
No servant can serve two masters.
ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానులను సేవించలేడు.
If you cannot trust your heavenly father to meet your needs, stop serving him. Go and do some earthly business.
నీ అవసరాల కోసం నీ పరలోకపు తండ్రిని నీవు నమ్మలేనట్లయితే ఆయన సేవించటం మానేసి ఇళ్ళు ఒక భూ సంబంధమైన వ్యాపారం చేసుకో.
నో వన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్.
ఎవడునో ఇద్దరు యజమానులను సేవించలేడు.
ఇట్ సేస్ ఐదర్ హీ విల్ హేట్ ద వన్ అండ్ లవ్ ది అదర్స్.
అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును.
క్వైట్ ఎ రాడికల్ థింగ్ హీ సేస్ హియర్.
క్రెంతో తీవ్రమైన సంగతి ప్రభు చెప్తున్నారు.
జస్ట్ లైక్ హీ స్పీక్స్ అబౌట్ హేటింగ్ ఫాదర్ అండ్ మదర్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ in Luke 14:26.
లూకా 14:26లో చెప్పినట్లుగా తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను ద్వేషించమని చెప్పినట్లుగా.
జీసస్ వాస్ రాడికల్.
యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో తీవ్రంగా చెప్తూ ఉన్నారు.
వాట్ ఈస్ హి సేయింగ్ హియర్ ఇన్ మత్తయి 6:24?
మత్తయి సువార్త 6:24లో ఆయన ఏం చెప్తున్నారంటే,
ఇఫ్ యు వాంట్ టు లవ్ గాడ్ యు గాట్ టు హేట్ మనీ.
నీవు దేవుణ్ణి ప్రేమించాలంటే డబ్బును ద్వేషించాలి.
That's a pretty strong statement.
Adento gattiga cheppabadina maata.
Do you get that interpretation from Matthew 6:24?
Matthayi suvartha 6:24 nivu ade vidhanga ardham chesukunava?
I certainly do.
Nenu alane ardham chesukunanu.
Mammon refers to money, real estate, stocks and shares, earthly things.
Ikkada siri ante dabbu, real estate, stock market lo pettina dabbulu, ee bhu sambandhamaina aastulanni.
And he says, if you want to love God, you got to hate all of that.
ఆయన చెప్తూ ఉన్నారు, నీవు దేవుని ప్రేమించాలంటే వీటన్నిటిని నువ్వు ద్వేషించాలి.
You can use it.
నీవు డబ్బును వాడుకోవచ్చు.
But your love for God must be so supreme, like the brightness of the sun.
కానీ దేవుని మీద నీకుండే ప్రేమ ఎంతో సర్వోన్నతమైనదిగా ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే పట్టపగలు సూర్యకాంతి వలె ఉండాలి.
That your interest in money disappears when you love God like the stars disappear in daylight.
Pagati velugaku nakshatrala velugu e vidhanga kanapadadu. Nivu devunni premistunnappudu dabbu meda neekunna prema kuda ade vidhanga adrushyamai povali.
Now if it is not like that, you cannot serve God.
Aa vidhanga lenatlayite nivu devunni sevinchalevu.
It is impossible.
Adi asadhyam.
You cannot serve.
Nivu sevinchalevu.
And the other thing he says here is, if you hold on to one, you despise the other.
And cheppini inko maat entante neevu okari pakshamga unnatlayite marokarni trunikristavu.
So put the word God and mammon into that sentence.
Aa maatalo devudu siri ani pettukonnatlayite,
and this is how it reads.
Ee vidhanga chadavachchu.
No one can serve God and material things, a material wealth.
దేవుణ్ణి మరియు ఈ భూ సంబంధమైన ఆస్తులను రెండింటినీ ఎవరు సేవించలేరు.
మనీ, ఐదర్ హీ విల్ హేట్ మనీ అండ్ లవ్ గాడ్.
ఒకవేళ అతడు డబ్బుని ద్వేషించి దేవుణ్ణి ప్రేమించవచ్చు.
ఆర్ హీ విల్ హేట్ గాడ్ అండ్ లవ్ మనీ.
లేక అతడు దేవుణ్ణి ద్వేషించి డబ్బుని ప్రేమించవచ్చు.
నౌ ద ఇంప్లికేషన్ ఆఫ్ వాట్ జీసస్ సేయింగ్ ఇస్ దట్ ఎనీవన్ హూ లవ్స్ మనీ హేట్స్ గాడ్.
కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన దానికి సారాంశం ఏంటంటే, ఎవరైనా డబ్బును ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవుణ్ణి ద్వేషిస్తూ ఉన్నారు.
Now you may not have known it.
బహుశా మీకు ఈ విషయం తెలియదేమో.
But you know it today.
కానీ ఈ రోజు నీవు తెలుసుకో.
Jesus is saying that if you love money, you hate God, whether you know it or not.
యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, నీవు డబ్బును ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవుణ్ణి ద్వేషిస్తున్నావు, నీకు తెలిసినా తెలియకపోయినా.
You may think you love God just because you sing a lot of songs to him.
ఏదో అనేక పాటలు నీవు ఆయన కోసం పాడుతున్నావు కాబట్టి ఆయన ప్రేమిస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు.
But that's not what he says. It's not true.
కానీ అది నిజం కాదు. ఆయన చెప్పేది అది కాదు ఇక్కడ.
And the other thing he says is, if you hold on to God, you will despise money.
ఆయన చెప్పిన ఇంకో మాట ఏంటంటే, నీవు దేవుని పక్షంగా ఉన్నట్లయితే డబ్బును నీవు తృణీకరిస్తావు.
If you hold on to money, you despise God.
నీవు డబ్బు పక్షంగా ఉంటున్నట్లయితే దేవుణ్ణి తృణీకరిస్తావు.
It is so important. You can have money, you can earn money, but the moment you begin to love it, you begin to hate God.
నీవు డబ్బును కలిగి ఉండొచ్చు, డబ్బును సంపాదించవచ్చు, అయితే ఎప్పుడైతే నీవు దాన్ని ప్రేమించడం మొదలు పెట్టావో దేవుణ్ణి ద్వేషిస్తావు. దీన్ని తెలుసుకోవటం ఎంతో ప్రాముఖ్యం.
You can earn as much as you like.
ఎంత కావాలంటే అంత నీవు సంపాదించవచ్చు.
God may have given you a good job or an inheritance where you have a lot of money. That's fine.
దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చిండొచ్చు, లేక నీకు ఎంతో ఆస్తి వచ్చిండొచ్చు, అది మంచిదే.
But if you love it and you hold on to it,
kaani nivu danni premistunnatlayite danne pattukoni unnatlayite,
you despise God and you hate God.
Nivu devunni trunikristavu dveshistavu.
It's so important for us to understand and to have a right attitude in this if we want to serve the Lord faithfully.
Manam prabhu ni namakanga sevinchalanukunte dabbu edla mana vaikari sariga undali ani telusukovatam ardham chesukovatam ento pramukhyamaina vishayam.
In Luke chapter 16, Jesus said,
లూకాసువార్త 16:16లో యేసుక్రీస్తు ప్రభు చెప్పారు,
ద రీజన్ వై మెనీ పీపుల్ డోంట్ హ్యావ్ స్పిరిచువల్ రిచెస్, హియర్ ఇట్ ఇస్,
అనేక మంది ఆత్మ సంబంధమైన సంపదను ఎందుకు కలిగి లేరో యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు.
లూక్ చాప్టర్ 16 అండ్ వర్స్ 11.
లూకాసు వార్త 16:11.
ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ ద యూజ్ ఆఫ్ అన్రైచస్ మామన్ హూ విల్ ఎంట్రస్ట్ ద ట్రూ రిచెస్ టు యూ.
మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును?
ద ట్రూ రిచెస్ ఆర్ రెవల్యూషన్ ఇన్ గాడ్స్ వర్డ్.
సత్యమైన ధనం అంటే దేవుని యొక్క వాక్యమును గురించిన ప్రత్యక్షత,
లైక్నెస్ టు క్రైస్ట్,
క్రీస్తు యొక్క స్వరూప్యము,
అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్,
పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము,
పార్టేకింగ్ ఆఫ్ గాడ్స్ నేచర్,
దేవుని యొక్క స్వభావంలో పాలివారమగుట.
Why is it we find so few Christians manifesting the likeness of Christ?
క్రీస్తు యొక్క స్వరూప్యాన్ని ప్రత్యక్షపరుస్తున్న కొద్ది మంది క్రైస్తవులనే మనం ఎందుకు చూడగలుగుతున్నాం?
And getting revelation from God's word.
మరియు దేవుని యొక్క వాక్యం నుండి ప్రత్యక్షత పొందుచున్న వారిని.
And having a rich anointing of the Holy Spirit.
మరియు పరిశుద్ధాత్మ యొక్క సమృద్ధి అయిన అభిషేకమును కలిగి ఉన్న వారిని.
One reason.
ఒక్క కారణం ఏంటంటే,
they are not faithful with mammon.
వాళ్ళు సిరి విషయంలో నమ్మకంగా లేరు.
That's the reason for all the boring sermons that we hear in churches.
మనము సంఘాల్లో వినే విసుగు పుట్టించే వర్తమానాలన్నింటికీ కారణమిదే.
And all the unfaithfulness that we see in Christian workers.
క్రైస్తవ పనివారులలో అపనమ్మకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం.
So it's a very very important area.
కాబట్టి ఇది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన విషయం.
It is an alternate master to God.
ఇది దేవునికి ప్రత్యామ్నాయమైన యజమాని.
And if you want to have a right attitude to God, you must keep money in its proper place as a servant under your feet.
కాబట్టి నీవు దేవుని యెడల సరైన వైఖరిని కలిగి ఉండాలంటే డబ్బును నీ కాళ్ళ కింద పెట్టుకుని ఉండాలి, దాన్ని సరైన స్థానంలో పెట్టుకోవాలి.
Let's pray that that will happen in our lives.
ఆ విధంగా మన జీవితాల్లో జరుగునట్లు ప్రార్థన చేద్దాం.
Heavenly Father,
పరలోకపు తండ్రి,
help us to be extremely careful in this area of tremendous danger in this time in which we live.
ప్రభువా, మేము జీవిస్తున్న ఈ దినాల్లో ఎంతో అపాయకరమైన ఈ విషయం గురించి ఎంతో జాగ్రత్తను కలిగి ఉండటానికి సహాయం చేయండి.
Help us to be honest and true in our attitude towards this before you.
ప్రభువా, మీ సన్నిధిలో మేము దీని విషయమై సరైన వైఖరిని కలిగి ఉండటానికి, యథార్థంగా ఉండటానికి, సత్యవంతులంగా ఉండటానికి సహాయం చేయండి.
And to seek to be freed by your power from the grip that mammon has over us.
ప్రభువా, మా మీద పట్టు కలిగి ఉన్న ఈ సిరి నుండి, దాని శక్తి నుండి విడుదల పొందడానికి మీ శక్తిని మాకు దయచేయండి.
We ask in Jesus' name.
యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.
ఆమేన్.
ఆమేన్.